ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మీకు ఎరువులు మరియు పురుగుల మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలకువలు గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల జగిత్యాల నుండి విద్యార్థులు మీ ముందుకు వచ్చారు. దీనిలో యాంకర్ గా రుచిర, ఏవోగా వంశీ చేయబోతున్నారు. ముందుగా మనం ఈ రోజు ఎరువులు మరియు పురుగు మరియు కలుపు మందుల వాడకంలో మెలకువలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ముఖ్య అతిథైన ఏవో గారిని అడిగి తెలుసుకుందాం. ఏవో విక్రమ్ గారు, నమస్కారం అండి.
నమస్కారం అండి. పీజేటిఎస్యు వేడుకగా చేను కబుర్లు కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం.
విక్రమ్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు, దానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయి?
రైతులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా పురుగు మరియు కలుపు మందులను ఉపయోగిస్తున్నారు, వాళ్ళ అనారోగ్యానికి కారణం ఇదే.
విక్రమ్ గారు, మరి మన రైతన్నల కోసం ఏ రక్షణ చర్యలు పాటించాలో వివరించండి.
రైతులు మొదటగా చేతులకు రక్షణ గ్లౌజులను ధరించాలి. ఇవి ప్రతి పురుగు మందుల షాప్ లో సులభంగా లభిస్తాయి. సాధారణంగా రైతు సోదరులు చేతులకు గ్లౌజులు వేసుకుని మందులు స్ప్రే చేయడం కష్టమనుకుంటారు, కానీ రైతుల చేతులకు గాయాలైనప్పుడు రసాయన మందులు వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి, కాబట్టి గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. పురుగు మందులను పొలంలో పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. లేనిచో మనం గాలి పీల్చినప్పుడు రసాయన బిందువులు గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. వీటి ప్రభావం వెంటనే చూపించకపోయినా దీర్ఘకాలిక రోగాలకు దారి తీయవచ్చు, లేక వెంటనే చనిపోయే ఆస్కారం ఉంటుంది. పొలంలో పురుగు మందుల పిచికారీ చేసేటప్పుడు కళ్ళను పూర్తిగా మూసి ఉంచే కళ్ళజోడును తప్పనిసరిగా ధరించాలి. లేనిచో రసాయన బిందువులు మన కంటిలో పడి చూపు కోల్పోయే ఆస్కారం ఉంటుంది. పిచికారీ చేసిన వెంటనే ధరించిన బట్టలను ఉప్పు వేసిన గోరువెచ్చని నీరు మరియు డిటర్జెంట్ లో ఉతికి ఆరేయాలి. ఈ రసాయనాలను గాలివేగం తక్కువగా ఉన్న సమయంలో పిచికారీ చేసుకోవాలి. లేనిచో ఈ రసాయనాల బిందువులు గాలిలో కలిసి ప్రయాణించి నిర్దేశించిన చోట కాకుండా వేరొక చోట పడతాయి. దీని వలన చీడపీడలను నివారించలేం, అలాగే చుట్టుపక్కల ఉన్న నీటిని కలుషితం చేస్తాయి. ఆ కలుషిత నీటిని తాగితే వివిధ వ్యాధులు వచ్చి విషతుల్యమై చనిపోయే అవకాశం ఉంటుంది.
విక్రమ్ గారు, వీటి వల్ల కేవలం మనుషులకేనా లేకపోతే మిగతా ప్రాణులకి ఏమైనా నష్టం వాటిల్లుతుందా?
ఇది మనుషులకు మాత్రమే కాదు, చుట్టుపక్కల జంతువులు గాలి పీల్చినప్పుడు వాటి శరీరంలో ప్రవేశించి వివిధ వ్యాధులకు కారణమవుతాయి.
విక్రమ్ గారు, ఈ మందులను ఏ సమయాల్లో వాడాలి?
సాధారణంగా పురుగు మందులను ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఉపయోగించాలి, ఎందుకంటే గాలివేగం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, బిందువుల చలనం, గాలి ఉష్ణోగ్రత తీవ్రత, ఎత్తు, బిందువుల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
విక్రమ్ గారు, మరి ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడం ఎలా?
ఎరువుల వినియోగ సామర్థ్యం నేల స్వభావం మీద, వేసిన ఎరువుల పరిమాణం, వేసినప్పుడు పైరు దశ మరియు వేసే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది.
అసలు ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని నిర్ణయించడం ఎలా?
ఎరువుల సామర్థ్యాన్ని కొందరు ప్రతి కిలో రసాయనం వాడటం వల్ల వచ్చిన దిగుబడిని పరిగణిస్తే, మరికొందరు ప్రతి కిలో రసాయనిక ఎరువు వాడినప్పుడు వచ్చిన అధిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. తక్కువ మోతాదులో వాడితే సామర్థ్యం అధికంగా ఉండి మోతాదు పెంచిన కొద్దీ సామర్థ్యం తగ్గుతుంది.
విక్రమ్ గారు, ఎరువుల వినియోగ సామర్థ్యంపై ప్రభావాన్ని చూపే అంశాలేమిటి?
వివిధ రకాల నేలలు వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలతో ముఖ్యమైనవి ఉదజని సూచిక, లవణ సంద్రత, భూసారము, నేలలో బంకమన్ను, ఇసుక రేణువుల శాతం, బంకమన్నులో ఖనిజాలు, సేంద్రియ పదార్థము, సున్నముల పరిమాణం ప్రభావాన్ని చూపిస్తాయి. పంటలలో జన్యు సంబంధమైన తేడాలు, వివిధ రకాల వంగడాలు, వేర్ల నిర్మాణం, వాటి ఎదుగుదల, చీడపీడలను తట్టుకునే శక్తి, అలాగే భూములలోని ప్రధాన సమస్యలైన చవుడు, ఆమ్లగుణం మొదలైనవి ఎరువుల వినియోగ సామర్థ్యమును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యాజమాన్య పద్ధతులు. వాతావరణ అంశాలైన వర్షపాతం, దాని విస్తరణ, సూర్యరశ్మి రోజులు, మంచు కురిసే రోజులు, గాలి భూమిలోని ఉష్ణోగ్రత తేడాలు ప్రభావాన్ని చూపుతాయి. పంటలు మరియు వాటి వంగడాల ఎంపిక, పంటలు విత్తే సమయం, మొక్కల యొక్క సంఖ్య, నీటి వాడకం, కలుపు నివారణ, ఎరువుల ఎంపిక మోతాదు, పంట పద్ధతులు ఎరువుల వినియోగ సామర్థ్యపై ప్రభావం చూపిస్తాయి.
విక్రమ్ గారు, అన్ని రసాయన ఎరువులను వాడే పద్ధతి ఒకటేనా?
లేదండి, ఒక్కో రసాయన ఎరువు వాడకం ఒక్కో రకంగా ఉంటుంది.
విక్రమ్ గారు, రైతులు ఎక్కువగా నత్రజని, భాస్వరపు మరియు పొటాషియం ఎరువులను వాడుతారు, అందుచేత వాటి వాడుక విధానం తెలియజేయండి.
నత్రజని ఎరువులు. మాగాణి భూములలో నత్రజని నష్టాన్ని అరికట్టి వేసిన ఎరువుల సామర్థ్యం పెంచేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం అవసరం. యూరియా గుళికలు పెద్దవిగా తయారు చేయటం, వాటిని సక్రమమైన పద్ధతిలో నేలలో పాతిపెట్టుట వలన పైరు వేరు సమీపంలో కూడి నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. యూరియా ద్రవణం 2% పిచికారీ చేయడం వలన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రాక్ ఫాస్ఫేట్ వంటి భాస్వరపు ఎరువులు నీటిలో కరగవు, ఆమ్ల స్వభావం ఉన్న నేలల్లో భాస్వరాన్ని అందజేస్తాయి. సున్నపు పాలు ఎక్కువగా ఉంటే భాస్వరపు వినియోగం తక్కువగా ఉంటుంది. భాస్వరపు ఎరువులు ఎప్పుడు కూడా పూర్తి మూతాదాకా మాత్రమే వేయాలి. ఈ ఎరువు మొక్కలకు తగినంత దూరంలో సరైన లోతులో సాలలో వేయడం వల్ల అందుబాటు పెరుగుతుంది. ఈ ఎరువులు 2 దపాలలో వేయాలి. మొదటిది భాస్వరంలో ఆఖరి దుక్కిలో, రెండోది పూత దశలో వేయాలి. ఈ ఎరువు యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో లభ్యమవుతాయి. పొగాకు వంటి పంటలలో MOP ఎరువు పొగాకు ఆకుకు హాని కలిగిస్తుంది, కావున ఇలాంటి పంటలకు కేవలం సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మాత్రమే వాడాలి.
విక్రమ్ గారు, కలుపు నివారణ కోసం ఎన్నో రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏ మందును ఏ పంటలో ఏ కలుపుకు ఉపయోగించాలో కొంచెం చెప్తారా?
ఒక పంటలోని కలుపు నివారణ మందుని వేరే పంటలో మనం వాడుకోవద్దు. అంతేకాకుండా ఎంత మోతాదులో ఏ మందును వాడాలో కూడా తెలిసి ఉండాలి. మోతాదులో తేడా వస్తే అవసరమైన మొక్కలతో పాటు పంట మొక్కలు కూడా నశించిపోతాయి. అంతేకాకుండా నేల కలుషితమైపోతుంది. సాగు నేల కలుషితమైతే భూమిలో వేరే పంటను పండించడం అసాధ్యమైపోతుంది. ఏ మందును ఉపయోగించినా అది నేల సారాన్ని నష్టం కలిగినివ్వకుండా చూసుకోవాలి. పైరులో వచ్చే ప్రతి కలుపు నివారణకు రసాయన మందులు అవసరం ఉండదు. అవసరమైన దానిలోనే కలుపు నివారణ మందులు వాడాలి. అది నిపుణుల సూచనతోనే వాడాలి.
మాగాణి వరిలో కలుపు నివారణకి నాటిన 5 రోజులలోపు ఏమి వాడతారు?
మాగాణి వరిలో వరి నాటిన 5 రోజుల్లోపు కలుపు నివారణ కొరకు 35 గ్రాముల ఆక్సాడై ఆర్జిల్ మందుని వాడతారు. దీని ఎక్కువ మోతాదులో వాడితే వరి పైరుపై నష్టం కలుగుతుంది. ఇక తక్కువ మోతాదులో వాడితే ఆలస్యంగా వేసిన కలుపు నశించదు. ఏ పంటకు సిఫార్సు చేసినా మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి.
వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఏ మందులు వాడతారు?
మాగాణి వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు మాగాణి నాటిన 25 నుండి 30 రోజుల్లోపు పొలంలో నీటిని తీసివేయాలి. 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 400 నుండి 500 గ్రాముల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ మినుప, పెసర, పత్తి అలాగే పొగాకు, మిరప పంటల్లో వాడకూడదు.
విక్రమ్ గారు, కలుపు మందులను మనం ఏ పంట దశలలో పిచికారీ చేయాలి?
కొన్ని రకాల కలుపు మందులని పంట మొలకెత్తక ముందు పిచికారీ చేయాలి. పెండిమిథాలిన్, అలాక్లోర్ మందులను పిచికారీ చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉంటేనే ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఇక కొన్ని రకాల కలుపు మందులు పైరు కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాతే పిచికారీ చేయాలి. ఫినాక్సోప్రాస్ ఇథైల్ మందులను మినుము, పెసర పైర్లు విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత పిచికారీ చేయాల్సి ఉంటుంది. పైర్లు విత్తిన వెంటనే ఈ మందులు ఉపయోగిస్తే ఫలితం ఉండదు. కొన్ని రకాల కలుపు మందులను పంట మొక్కలు కలుపు అనే తేడా ఉండదు, అంటే ఇవి పొలంలోని అన్ని మొక్కలను నిర్మూలిస్తాయి, కాబట్టి ఆ పైర్లలో వాడద్దు. పారాక్విట్, గ్లైఫోసైట్ మందులను పైర్లో అసలు వాడద్దు.
విక్రమ్ గారు, మరి పంట పొలాల్లో వరుసల మధ్య దూరం ఏదైనా ప్రభావం చూపుతుందా?
పత్తి, చెరుకు పంటల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ మందులను పంట మొక్కలపై పడకుండా కలుపు మొక్కలపైనే చల్లుకోవాలి. కలుపు మందును పిచికారీ చేసేటప్పుడు పక్క పొలంలో ఉండే పంటకు ఏదైనా నష్టం కలుగుతుందో లేదో ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా వరిలో 2,4-D సంబంధించిన మందులు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క పొలంలో పత్తి మిరప వంటి పంటలు ఉంటే ఈ మందులను ఉపయోగించవద్దు. కలుపు మందులను వాడేటప్పుడు ఆ పంట తర్వాత వేసేటువంటి పంటను నష్టం కలిగించే అవకాశం ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. మొక్కజొన్నలో అట్రజిన్ మంచిదే, కానీ దీని అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ మందులు వాడేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకుని వాడాలి. కలుపు మందులను తేలికపాటి ఇసుక గరప నేలల్లో తక్కువ మోతాదులో వేసుకోవాలి. సేంద్రియ పదార్థం బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వేయాలి. అదే ఎర్ర నేలల్లో మాత్రం మధ్యస్థంగా వాడుకోవాలి. మొండిజాతి మొక్కలైన తుంగ, గరిక, గర్భ వంటి కలుపుని నిర్మూలించడానికి గ్లైకోసేట్ మందును పూతరాకముందే పిచికారీ చేయాలి. 2 వారాల తరువాత సేద్యం ప్రారంభించాలి. మందు పిచికారీ చేసిన 6 నుండి 8 గంటల వ్యవధిలో వర్షం పడితే మందు ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి నీటిలో కలిగే పొడి రూపంలో ఉన్న మందులను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నిపుణుల సూచన లేనిదే కలుపు మందులను, పురుగు తెగుల మందులను కలపద్దు.
విక్రమ్ గారు, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మరియు విలువైన సమాచారాన్ని మాకు వివరించినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
వర్షాకాల ఆరోగ్య సమస్యలకు చిట్కాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ దూరం చేసే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు విందాం. వీటిని పాటించడం వల్ల వర్షాకాలంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి త్వరగా తగ్గవు. అలాంటప్పుడు అలోపతి కంటే ఇంటి చిట్కాలను ఉపయోగించడం ఎంతో మేలు. డైట్ లో కొన్ని పదార్థాలను చేర్చడం, కొన్ని చిట్కాలు పాటించడం, ఇలా చేయటం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆ చిట్కాలేంటో ఇప్పుడు విందాం. ముందుగా కాకరకాయ. కాకరకాయ అంటేనే చాలా మంది చేదు అంటూ భయపడతారు, కానీ ఇందులోని పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. కాకరలో వేడి పుట్టించే గుణాలు ఉంటాయి. అందుకే వర్షాలు పడినప్పుడు కాకర తినడం వల్ల శరీరంలో కాస్త వేడి పుడుతుంది. కాకరలో ఏ, బి, సి, బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల జీవక్రియ మెరుగుపడి అరుగుదల శక్తి పెరుగుతుంది. సాధారణంగా వర్షాకాలంలో అరుగుదల శక్తి మందగిస్తుంది, అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ పరారైపోతాయి. కాకరలోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఈ కాకరని ఉడికించి ఆ నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల చాలా వరకు ముందుగానే ఆరోగ్య సమస్యలను తగ్గించిన వారం అవుతాం. కాబట్టి వర్షాకాల డైట్ లో ఈ కాకరని ఖచ్చితంగా చేర్చుకోండి. తరువాతది పసుపు. పసుపులో యాంటీబాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా సరే పసుపు విరుగుడు అని చెప్పచ్చు. రోజు రాత్రి గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలు దూరమవుతాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గు వేధిస్తుంటే పసుపు కలిపిన పాలు తాగడం వల్ల త్వరగా నయమవుతుంది. వెల్లుల్లి. వెల్లుల్లికి సహజంగానే వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే దీనిని వర్షాకాలంలో ఎక్కువగా తినడం వల్ల చలి నుంచి ఉపశమనం ఉంటుంది. వర్షాకాలంలో వెల్లుల్లిని కూడా భాగం చేసుకోండి. గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే వాటిలో గ్రీన్ టీ కూడా ఒకటి. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీ డైట్ లో దీన్ని కూడా చేర్చుకోండి. బొప్పాయి. బొప్పాయి పండుకి సాధారణంగానే వేడి చేసే శక్తి ఉంటుంది. ఈ కాలంలో ఈ పండుని తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వర్షాల వల్ల వచ్చే ఎన్నో సమస్యలను బొప్పాయి దూరం చేస్తుంది. ఖాళీగా ఉన్న సమయాల్లో బొప్పాయి ముక్కలను తినడం చేయండి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవు. కివి, కివి పండ్లని వర్షాకాలంలో ఎక్కువగా తినొచ్చు. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయని చెప్తారు. చికెన్, సాధారణంగా చికెన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చెప్తారు, కాబట్టి ఈ సమయంలో చికెన్ తీసుకోవచ్చు. దీనిని కర్రీ, సూప్ ఎలా తీసుకున్నా అధిక లాభమే ఉంటుంది. వీటితో పాటు విటమిన్స్ ఏ, సి, ఇలు పుష్కలంగా ఉన్న బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అల్లం, అల్లంలో కూడా ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అరుగుదల శక్తి మెరుగవుతుంది. జీలకర్ర, వంటల్లో ఎక్కువగా వాడే జీలకర్రలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయి. దీనిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అందుకే వర్షాకాలంలో జీలకర్రని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి, వర్షాలు ఎక్కువగా పడుతుంటే చలి పెరుగుతూ ఉంటుంది. దీంతో శరీరంలోని ఉష్ణోగ్రతలలో మార్పులు వస్తాయి. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా ఉన్నప్పుడు జలుబు వంటివి దరిచేరవు. కాబట్టి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పచ్చిమిర్చి ఉండేలా చూసుకోవాలి. ఇందులోని క్యాప్సిసిన్ అనే ప్రత్యేక గుణం శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని ఇస్తుంది. గోరువెచ్చని నీరు, మానవ శరీరం ఎక్కువగా నీటితోనే నిండి ఉంటుంది, కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీరు తాగుతూ ఉండాలి. ఇందులో ఎక్కువగా నీటిని వేడి చేసి గోరువెచ్చగా తాగాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలను ముందు నుంచే దూరం చేసుకోవచ్చు. అదే విధంగా తాగే నీటిలో కాస్తంత నిమ్మరసం, తేనె కలిపి తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు. వేరుశెనగ, వేరుశెనగలోనూ ఉష్ణోగ్రతలను పెంచే ఎన్నో గుణాలు ఉన్నాయి. కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా వేరుశెనగని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. నువ్వులు, నువ్వులకి కూడా శరీర ఉష్ణోగ్రతని పెంచే శక్తి ఉంటుంది, కాబట్టి వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చలి నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు. సాధారణంగా కంటే వర్షాకాలంలోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలోనే దోమలు ఎక్కువై మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ కి కారణమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఇందుకోసం కేవలం ఇంగ్లీష్ మందులే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అని వాటినే వాడొద్దు. వాటిని మించిన ప్రభావవంతమైన చిట్కాలన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని వాడి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే ఎలాంటి వైరస్లు కూడా మనల్ని ఏం చేయలేవు. కాబట్టి మనం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాలి. ఇంతవరకు చెప్పిన ఆహార పదార్థాలన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే, కాబట్టి వాటిని డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. వీటితో పాటు వ్యాయామం చేయడం మరవద్దు. వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పులు అలాంటి సమస్యలు ఉన్నా దూరమవుతాయి. రిపీట్, ఎలాంటి సమస్యలు ఉన్నా దూరమవుతాయి. వర్షం ఉంది కదా అని వ్యాయామాన్ని ఎప్పుడు అలసత్వం చేయొద్దు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల వర్షాకాలంలో ఏ ఆరోగ్య సమస్యలు కూడా మీ దారి చేరవు. వర్షాకాలంలో అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లు. వర్షాకాలంలో ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దొరికే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాదు, కొన్ని ఆహారాలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు. కొన్ని హెవీ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన హెవీ ఫుడ్స్ అంటే నూనెలో ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, ఇవి మాత్రమే కాదు కారంగా ఉన్న ఆహారాలు, ఎసిడిక్ ఫుడ్స్, పుల్లనివి, అంటే పచ్చళ్ళు, పెరుగు, కారంగా ఉన్న కూరలు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వీటిలో ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల అజీర్తి, హైపర్ యాసిడిటీ మరియు కడుపు ఉబ్బరంకు కారణం కావచ్చు. తేలికగా ఉండే మరియు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. తేలిక ఆహారాలు మరియు జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. గుమ్మడి మరియు గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించినవి మరియు ఆవిరి మీద ఉడికించిన సలాడ్లు, వర్షాకాలంలో లభించే పండ్లు, పెసరపప్పు, మొక్కజొన్న వంటివి మీ డైజెస్టివ్ ట్రాక్ ని చాలా సున్నితం చేస్తాయి. హెర్బల్ టీలు తాగాలి. అనేక హెర్బల్ టీలలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం టీ మరియు గ్రీన్ టీలు చేర్చుకోవాలి. ఈ వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, ఫ్లూ వంటివి అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. హెర్బల్ టీలు తాగాలి. హెర్బల్ టీలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం టీ మరియు గ్రీన్ టీలను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, ఫ్లూ వంటివి అనారోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి. చల్లని వాతావరణంలో మీ శరీరంను వెచ్చగా ఉంచుతాయి. ఎంపిక చేసుకునే నూనెలు. తేలిక నూనెలు ఎంపిక చేసుకోవడం మంచిది మరియు ఇవి జీర్ణం అవ్వడానికి చాలా సులభం. ఆవ నూనె, వేరుశెనగ నూనె, బటర్, వీటి కంటే నెయ్యి, ఆలివ్ ఆయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ ఎంపిక చేసుకోవడం ఈ కాలంలో మంచిది. బయట తినడం నివారించాలి. వర్షాకాలంలో బయట తినడం పూర్తిగా నివారించాలి. మీరు బయట తీసుకునే బేల్ పూరి లేదా పానీపూరి వంటి వాటిలో నూనెలు, ఆహారాలు మంచివి వాడకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దగ్గిన, తుమ్మిన చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం, అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కాని అలా అడ్డు పెట్టుకున్నప్పుడల్లా సబ్బు నీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్ళను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య ఉన్నప్పుడు కూడా చేత్తో తాకడానికి ప్రయత్నించకూడదు. క్రిములు చేతులపైనే కాదు, నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకోవాలి. నాణ్యమైన టూత్ బ్రష్ ను ఎంచుకోవాలి. దంతాల మధ్య ఇరుక్కున్న పదార్థాలన్నీ తొలగించేందుకు పిన్నులు, టూత్ పిక్స్ లాంటివి కూడా వాడకూడదు. దీనికోసం నాణ్యమైన ఫ్లాష్ ని ఎంచుకొని పుక్కులించాలి. క్రిములు చేరే స్థానాల్లో వంటిల్లు కూడా ఒకటి. అందుకే ప్రతిరోజు నాణ్యమైన డిస్ఇన్ఫెక్టర్లతో వంటిల్లుని, ఇతర గదుల్ని తుడవాలి. పరిశుభ్రమైన మంచినీటిని తాగకపోయినా కూడా ఈ సమస్య తప్పదు. అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను తీసుకెళ్లాలి. అలాగే జలుబుతో బాధపడుతున్న వారు వాడే మంచినీళ్ల సీసాని మనం వాడకపోవడమే మంచిది. ఈ కాలంలో ప్రయాణించాల్సి వస్తే కోసిన పండ్లు, కూరగాయ ముక్కలు, ఫ్రిడ్జ్ లో పెట్టని పాలు, పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, బంగాళదుంపలు, అన్నం వంటివి ఎంచుకోకూడదు. ఇలాంటి వాటిల్లో క్రిములు సులువుగా చేరుతాయి. రోడ్డు పక్కన లభించే పదార్థాలను ఈ కాలమంతా మానేయడమే మంచిది. వెంట శానిటైజర్ ను కూడా తప్పకుండా తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పిల్లలకు గాయాలైతే కట్టుకట్టడం మేలు, లేదంటే వాటిలో క్రీములు చేరి సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రథమ చికిత్స చేస్తే మరీ మంచిది. చెత్త డబ్బాలపై మూత తప్పనిసరిగా ఉంచాలి. వీటి నుంచే ఈగలు, దోమలు ఇంట్లోకి చేరుతాయి. ఎప్పటికప్పుడు చెత్తను ఖాళీ చేసి శుభ్రంగా కడిగి మూత పెట్టాలి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఎండలో ఉంటే క్రిముల సమస్యను పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే ఎండ నుంచి విటమిన్ డి అందుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. పరోక్షంగా శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అయితే ఉదయం 7 గంటల లోపల వచ్చే ఎండలో కూర్చుంటే అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఉండదు. రోగ నిరోధక వ్యవస్థ దృఢంగా పనిచేయాలంటే క్రిములు ఇన్ఫెక్షన్ల సమస్య ఉండకూడదు అంటే పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటిని తినే ముందు 1-2 సార్లు కడగడం మాత్రం మర్చిపోవద్దు. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో వర్షాకాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు మరియు చిట్కాలు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. ఇక సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరి అయిన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ఆయిల్ ఫామ్ సాగుకు నెలకు ఎంత నీరు అవసరం? ఆప్షన్ ఏ 150 మిల్లీమీటర్లు, ఆప్షన్ బి 250 మిల్లీమీటర్లు. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ 150 మిల్లీమీటర్లు. గత వారం రెండవ ప్రశ్న: ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడానికి ఏ వయస్సు మొక్కలను నాటుకోవాలి? ఆప్షన్ ఏ 10 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ బి 12 నెలలు. ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు పంపినవారు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిణి, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, కర్రీ ఝాన్సీ, హైదరాబాద్, వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, రాకేష్ గూడ, వరంగల్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట, భిక్షపతి, గుమ్మాడిదల. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు రేణుశ్రీ, బొంతపల్లి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కలుపు మందులను ఏ నెలల్లో తక్కువగా వాడాలి? ఆప్షన్ ఏ నల్లరేగడి నెలలు, ఆప్షన్ బి తేలికపాటి ఇసుక గరప నేలలు. ప్రశ్న మరొకసారి: కలుపు మందులను ఏ నెలల్లో తక్కువగా వాడాలి? ఆప్షన్ ఏ నల్లరేగడి నెలలు, ఆప్షన్ బి తేలికపాటి ఇసుక గరప నేలలు. ఈ వారం రెండవ ప్రశ్న: మాగాని వరిలో కలుపు నివారణకు నాటిన 5 రోజులలోపు ఏమి వాడతారు?
ఆప్షన్ ఏ ఆక్సాడయార్జిల్, ఆప్షన్ బి 2,4-D సోడియం సాల్ట్.
ప్రశ్న మరొకసారి: మాగాని వరిలో కలుపు నివారణకు నాటిన 5 రోజులలోపు ఏమి వాడతారు?
ఆప్షన్ ఏ ఆక్సాడయార్జిల్, ఆప్షన్ బి 2,4-D సోడియం సాల్ట్.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9555074672 నెంబర్ మరొకసారి 9555074672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.